రానున్న 5 సంవత్సరాలలో కొన్ని చాలా ముఖ్యమైనటువంటి మార్పులు భారతదేశంలో జరగబోతున్నాయి. ఈ మార్పుల గురించి ముందు మీరు ఒక అవగాహన ఉంచుకోండి నిరంతరం మనస్సులో. 2011 ఆ ప్రాంతాలలో భారతదేశము 3 రంగాలలో ప్రపంచానికి మార్గదర్శకంగా మారబోతున్నది. 3 రంగాల్లో మొట్టమొదటి రంగం ఏంటంటే విద్యారంగం. మనం విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నాం కానీ మీరు కాస్త పేపర్లు అవి చూస్తే మీకు ఒక గమనిక వచ్చి ఉంటుంది, భారతీయులే అన్ని రంగాలలోనూ ముందున్నారు విద్యలో అని. ఇంచేత విద్యలో భారతీయులు అన్ని రంగాలలో ముందు ఉన్నది తెలిసిపోయింది అందరికీ. భారతదేశములో ఆ ముందున్న వాళ్ళు ఉండాలి అన్నదే రావాలి. ఎలా అర్థమైంది కదా? అంచేత అదేం పెద్ద కష్టం కాదు. అక్కడెక్కడో భారతదేశంలో ఉన్నటువంటి విద్వాంసులు, పండితులు ఐటీ రంగంలో, మిగతా రంగాలలో రాబోయేటటువంటి కొద్ది సంవత్సరాల్లో భారతదేశానికి వచ్చేస్తారు. వచ్చి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొంచెం పొలిటికల్ యాంగిల్ గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతోంది, అది ప్రపంచానికి అతి త్వరలో అర్థమవుతుంది. మన వాళ్ళు, మన తెలివితేటలు ఇతర దేశాలకి ఆ తెలివితేటల్ని ధారబోయకుండా మన దేశానికే ధారబోయాలి అనేటటువంటి మాతృభూమి మీద ప్రేమ వాళ్ళకి మళ్లీ గుర్తొస్తుంది. దూరం ఎక్కడికి వెళ్తారు, మళ్ళా మన దేశానికి రావాలి. అది ఒకటి. రెండవది, ఆర్థికంగా భారతదేశము ప్రపంచం కంటే అందరికంటే ముందు ఉంటుంది అన్న మాట ఆర్థిక శాస్త్రవేత్తలు ఒప్పుకుంటున్నారు. అది జరగబోతోన్నది అని. చేపట్టుకుంటే ఓకేనా? ఆర్థిక రంగంలో కూడా భారతీయులు చాలా త్వరలో రానున్న కొద్ది సంవత్సరాలలో ముందంజ వేయనున్నారు. ఇవి రెండు ప్రపంచమే ఒప్పుకుంటోంది. విద్యారంగంలో మనం ముందునే ఉన్నాము, ఆర్థిక రంగంలో మనం ముందుకు వెళ్లబోతున్నాము అనేది ఆర్థిక శాస్త్రవేత్తలకు అర్థమవుతోంది, క్రమక్రమంగా మనకే అర్థమవుతుంది. ఓకేనా? చూసుకో, లేకపోతే అది తీసి అది పెట్టి ఇది పెట్టి చూడమ్మా. నా చేతికి వదిలే. ఓకేనా? అది అటు తిప్పేయాలి. ఓకే, రెండు విషయాలు అర్థమయ్యాయి కదా మీకు. విద్యారంగంలో ముందు ఆల్రెడీ ఉన్నాము, భారతదేశంలో దానికి కేంద్రం ఏర్పడాలి. ఆర్థికంగా ఖచ్చితంగా భారతీయులు రానున్న 5 సంవత్సరాల్లో ముందుకు వెళ్తారు అన్నది మనకి అర్థం కాకపోతున్నా, ఆర్థిక శాస్త్రవేత్తలు దానికి వత్తాసు పలుకుతున్నారు. మూడవది ఒకటి ఉంది, భారతదేశం చేయవలసింది, అది మనం చేయాలి, ఇంకోళ్ళెవరు చేయలేరు. ఆ విధంగా మీరు అదృష్టవంతులు, ఒక విధంగా మీకు కొంచెం కష్టం ఎక్కువ, ఎక్కువ కష్టపడాలి. అదేంటి అంటే ఆధ్యాత్మికత అనేది మనం మర్చిపోయాం. ఈ ఆధ్యాత్మిక విద్యను ప్రపంచానికి అందజేసేటటువంటి శక్తి ఒక భారతదేశానికి ఉన్నది. గురు పరంపర అనేది ఒక భారతదేశంలోనే ఉన్నది అని మీకు అర్థమవుతుంది కదా. మనకు ఒక పరంపర ఉంది, ఎక్కడ యుగ యుగాల నుంచి ఋషి పరంపర దగ్గర నుంచి. మరి ఆ పరంపర ప్రతికే ఈ ఋషి పంచం ఇవాళ, ఆ పరంపర గురించి ఇవాళ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము, దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. మన చేతుల్లో ఏం లేదు, పాపం వాళ్ళ కర్ర పట్టుకుని పరిగెత్తిస్తున్నారు. మనం ముందే పరిగెత్తిపోతే వాళ్ళ కర్రలు మనకి తగలవు. ఆధ్యాత్మిక విద్య గురించి మనం మర్చిపోయాం. ఇందువల్ల మర్చిపోయాము అంటే ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటో మనం మర్చిపోయాం. ఆధ్యాత్మిక విద్య అంటే భగవంతుని పూజించడం, ఎక్కడో ఉన్నవాడిని, వైకుంఠంలో ఉన్నవాడిని, కైలాసంలో ఉన్నవాడిని పూజించడం అది కాదు. ఆధ్యాత్మిక విద్య అంటే జీవించటం ఎలాగో నేర్చుకోవటం, హౌ టు లివ్. అది భారతదేశం ప్రపంచానికి చెప్పాలి. చెప్పాలి అంటే ముందు మనం మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవాలంటే మనం వేరుగా ఏం పెద్దగా సాధన చేయక్కర్లేదు, గాభరా పడక్కర్లేదు. మనం ఏం సాధనలు చేయక్కర్లేదు, గాభరా పడక్కర్లేదు అన్నదానికి ఏంటి అంటే, మనం ఏ అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఋషి పంచమి నాడు ఇక్కడ ఇలా కలుసుకున్నాం. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటేనే 10 మంది వస్తారు. మనం ఏ అడ్వర్టైజ్మెంట్ లేదు, ఋషుల కార్యక్రమానికి స్పందించి మనం వచ్చేసామంటేనే అర్థమవుతుంది కదా. ఈ స్పందన నిరంతరం ఉంచుకోండి. ఈ 3 కార్యక్రమాలలో 2 కార్యక్రమాలు ప్రకృతి చేసేసింది. విద్యారంగంలో ముందొచ్చేసాం, ఆర్థికంగా ముందు వస్తాం, దానికి కావాల్సిన వాళ్ళు చూసుకుంటున్నారు. ఆధ్యాత్మిక విద్య గురించి మనం చూసుకోబోతున్నాం. ఈ ఆధ్యాత్మికత గురించి మనం చూసుకుపోయేటప్పుడు ఈ జీవించే కళ 3 మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలా జీవించాలి అనేది 3 మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి జపము. జపము అంటే మంత్ర జపము ఒకటి, ఒకే పనిని చేయటం కూడా జపం చేయటమే. ఒకప్పుడు మనం నిద్ర లేవగానే పుల్ల కోసి, ఇప్పుడు నిద్ర లేవగానే ఇంకో పుల్ల పట్టుకుంటాం కదా. ఇదివరకు నిద్ర లేవగానే ఏదో ఆవు పాలు ఏదో తాగేవాళ్ళు, ఇప్పుడు నిద్ర లేవగానే కాఫీ తాగు. జపం అంటే ఏంటో అర్థమైంది. ఆ రోజు చేసే పనిని జపం అంటాం. అదేం చెప్పక్కర్లే, ఆ టైంకి రాకపోతే మన ఇచ్చికాకు వచ్చేస్తుంది కదా. అంతేత ఆధ్యాత్మిక విద్యలో ముందు మీరు నిత్యం ఎలా జీవిస్తున్నారు అనేది కొంచెం మార్చుకోవాలి. మీకు చెప్తూనే ఉన్నాను కానీ మనం ఇలా చేస్తున్నాము అని తెలియటానికి చెప్తున్నాం. మనం ఎలా జీవించాలని అనుకుంటున్నాం, తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాది. ఎలా బతకాలి అంటే సూర్యుడిలాగా బతకాలి. ఎలాగైతే సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయో, ఎలాగైతే సూర్యుడి యొక్క వెలుతురు, సూర్యుడి యొక్క శక్తి ప్రపంచానికి జీవనానికి ఆధారం అవుతుందో, అలాగే మనము చేసేటటువంటి పనులు ప్రపంచ జీవనానికి ఆధారం అవ్వాలి. అది మన ఉద్దేశం. మనం జపం చేసేది అది, ఓం భూర్భవత్సవ తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్, ఓం భూర్భవత్సవ తత్సవితురు వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. నేను మూడు సార్లు చెప్పాను. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో గురువు ద్వారా మంత్రదీక్ష తీసుకుంటే తప్ప మంత్రం ఎలా చేస్తాము అనేటటువంటి ఒక మంచి పద్ధతి ఉంది. కానీ ఇప్పుడు ఆ మంచి పద్ధతి అలవాటు పెట్టలేం మనం. గురువు రాలేడు, గురువు దగ్గరికి మీరు వెళ్లేరు అని చెప్పి క్యాసెట్ కానీ ఇది కానీ విన్నవాళ్ళు మూడు సార్లు ఈ మంత్రాన్ని వింటే గురు దీక్ష అయిపోయింది, మీకు ఋషపంచ విన్నాడు అర్థమైపోయింది కదా, అందుకు మూడు సార్లు అన్నా సరేనా. సరే మీకు అందరికీ దీక్ష ఇవ్వటం కాదు, మీరు ఎలాగో చేసుకుంటున్నారు. కానీ మీరేం చేయాలి, ఈ మంత్రాన్ని కొంచెం జపశక్తి పెంచండి, ఎలాగా అన్నది మీరు ప్లాన్ చేసుకోండి. మీ మీ కార్యకర్తలు అక్షర లక్షలు అయిపోతూ ఉండాలి. అక్షర లక్షలు అయిపోతూ ఉండగానే యజ్ఞం పెట్టుకోండి, మళ్ళీ అక్షర లక్షలు చేయండి, యజ్ఞం పెట్టుకోండి. ఎంత సులభం అది అంటే మన చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో మన తాలూకు వాళ్ళందరినీ కలిపి సుమారు 2400 మందిని మనం పోగు చేసుకోగలం కదా ఒకరోజు. ఒకే రోజు ఒకచోట కాదు, మీరందరూ కూడా పొద్దున్న 6 గంటలకి గాయత్రి మంత్రం చేసుకోండి చెప్పి ఫోన్ల ద్వారా మొబైల్ ఫోన్ల ద్వారా అన్ని వచ్చాయి కదా. ఎంతమంది ఒక చోట కూర్చుంటున్నారు, ఒకేసారి 2400 మంది. వాళ్ళు ఒక మాల గాయత్రి చేశారనుకోండి ఎంతవుతుంది, చేత 24 లక్షల గాయత్రి మంత్ర జపం చేయడం కష్టమా, రోజుకి చేయొచ్చు మీరు. కష్టమేందమ్మా, అందరం కలిసి ఇప్పుడు మనం ఫోన్లు చేసుకున్నాం వచ్చేసాం, ఒకే టైంకి కూర్చోండి అందరి ఇళ్లలో ఫోన్లు చేసుకుని ఇవాళ మనం కూర్చున్నాం, చేసేయండి 1000 మాలలు గాయత్రి, కోట్లు అయిపోతాయి. ఇలాగా నెలకి 800 లక్షలు అయ్యేటటువంటి సమూహాలుగా మారిపోండి, ప్రయత్నించండి, గాబరా పడకండి. మీరు ఎందుకు ఈ మంత్రంతో చేయమంటున్నాను నేను, గురువు గారు ఎందుకు ఈ మంత్రాన్నే పట్టుకున్నారు, గాయత్రి మంత్రాన్నే మన భారతీయులు ఏమంటారు అంటే ద్విజత్వము సంస్కారాలను ఇచ్చేటటువంటి మంత్రము. ఏంటా సంస్కారం, సూర్యుడిలాగా జీవించాలి. సూర్యుడు మనం ఏం అడగటంలే, ప్రతిరోజు పొద్దున్నే వస్తాడు, మీరు నిద్ర లేచినా లేవకపోయినా. నేను సూర్య భగవాను, నేను వస్తే నువ్వు తలుపు తెరవలేదు అని మీ మీద ఏమైనా అలిగాడా ఎప్పుడైనా, అలాగే మీరు కూడా అలక్కండి, మాస్టర్ రాలేదు మీరు అలక్కండి. అదే మాస్టర్ ఏం చేస్తాడు ఆయన నిద్రమత్తు. మంత్ర జపం 800 లక్షలు జరగాలమ్మా, అది కేంద్రం పెట్టుకుని యజ్ఞ పరంపర స్టార్ట్ చేయండి. ఈ యజ్ఞాలు చాలా ముఖ్యమైనటువంటి, అది మనం మర్చిపోయాం. యజ్ఞాన్ని ఉపయోగించుకోవటం మనం మర్చిపోయాం. ఇదే యజ్ఞాన్ని ఉపయోగించుకునే ఋషులు వాళ్ళకు కావాల్సినవి సంపాదించుకున్నారు. అదే యజ్ఞాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. నేను ఎప్పుడూ ఒక ఉదాహరణ మా గురువు గారు ఇచ్చింది గుర్తుంచుకుంటాను. ఒకే బ్లేడ్ ఉంటుంది, బ్లేడ్ అదే, చిన్నపిల్లవాడి చేతిలోకి వెళ్తే ఏం చేస్తాడు, సేగో చేసుకుంటాడు. జేబు దొంగ చేతిలోకి వెళ్తే మన జేబులు ఖాళీ. అదే బ్లేడ్ కదా, చిన్నపిల్లవాడు ఏం చేసుకున్నాడు అంటే వాడి చేతులు పోసుకున్నాడు, వీడేం చేశాడు ఇంకోటి జేబు కొచ్చాడు, కానీ వాడి లాభం కొస్తాడు. కానీ బ్రెయిన్ సర్జన్ చేతిలో ఉందనుకోండి, అది బ్రెయిన్ ఆపరేషన్ చేసేవాడి చేతిలో, నడక రాని వాడికి నడకొస్తుంది. బ్లేడ్ అదే కదా, యజ్ఞ విధానం అదే. మనం కాస్త అలవాటు చేసుకుందాం దాన్ని. ఈ యజ్ఞ విధానం అలవాటు చేసుకోవటానికి ప్రతి వారం యజ్ఞం చేసుకోవటం, ప్రతి 15 రోజులకు మీరు ఆల్రెడీ ఆ బంధాలు ఉన్నారు. దీప యజ్ఞాలు అన్నవి చాలా ఈజీ, అవి ఖర్చుతో కూడినవి కూడా కాదు. కానీ మామూలు యజ్ఞాల కంటే 5 రెట్లు ఎక్కువ ఫలితాలు ఇస్తాయన్నది గుర్తుంచుకోండి. మీరేదో సమిధలు వేసేసి నేతులు పోసేసి అది చేస్తేనే యజ్ఞం కాదు. ఇదివరకు ఇంత పెద్ద డబ్బా రేడియోలు ఉండేవి, మీరు ఎప్పుడైనా చూశారు, ఇప్పుడు ఎవరికి తెలియదేమి, ఇప్పుడన్నీ ఇంత చేతిలో వచ్చాయండి. ఇంకా అసలు ట్రాన్సిస్టర్సే మనుషులు మర్చిపోయారు కదా. అంచేత ఆ డబ్బా రేడియోనే కావాలంటే అట్ట పెట్టుకోవచ్చు, కానీ దాన్ని మోసం తిరగలదు ఆ డబ్బా రేడియోని, ఇదైతే జేబులో పెట్టేసుకుంటారు. అంచేత ఏది ఎక్కువ ముఖ్యం, దీప యజ్ఞానం చాలా ఎక్కువ ముఖ్యం. ముఖ్యంగా సాయంత్రం పూట రాత్రిళ్ళు చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. అంటే పొద్దున్న చేసుకోకూడదా, చేసుకోవచ్చు, అందంగా ఉంటుంది. దీపయజ్ఞ పరంపర ఒక పద్ధతిగా కొనసాగించండి, ఒక పద్ధతిగా అంటే ఒక ఇంకా ఎందుకంటే అంటే రానున్న ఈ 5-6 సంవత్సరాలలో ప్రపంచానికి మనం ఆధ్యాత్మిక విద్యకి మార్గదర్శకులుగా అవ్వాలి. మన దగ్గరికి వచ్చేవాళ్ళు నేర్చుకుంటారు అన్నది గుర్తుంచుకోండి. ఆ కాలం వచ్చేసింది. ఎందుకంటే మిగతా రెండు రంగాల్లో అయిపోయింది, ఇంకా ఈ రంగమే ఇంకా కాస్త ఖాళీగా ఉంది. ఈ రంగంలో మనకి పోటీ లేదు ప్రస్తుతం. ఈ లెక్చర్ విన్నాక ఎవడైనా పోటీకి వస్తాడేమో నా భయం నాది. అంతేత పోటీకి వచ్చే వాళ్ళకంటే ముందు కూడా మనం నిద్రలేచిపోదాం. యజ్ఞాలు ఇలాంటి దేవాలయాలలో సామూహికంగా కలవటం నేర్చుకోండి. ఇంటి దగ్గర చేసుకుంటా ఉండి అనకండి. ఇప్పుడు విద్య ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నాం? విద్యాలయానికి వెళ్ళి నేర్చుకుంటున్నాం కదా. మరి దేవాలయాలకు వెళ్ళి ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి కానీ మేము ఇంటి దగ్గర చేసుకుందాం అండి. నాతో చాలా మంది అన్నారు, గణపతి నవరాత్రులకి మీరు క్యాంప్ పెడతారు కదా మాస్టారు, మరి మా ఇంట్లో వినాయకుడు, మీ ఇంట్లో వినాయకులా? అందరూ కలిసి ఒకచోట చేసుకుంటేనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మీకు తెలిసినా తెలియదు అదే తిలక్. ఎవరెళ్ళల్లో వాళ్ళు కూర్చుంటూ ఉంటే ఈ గణపతి గారు అడ్డు తొలగటం లేదు, విఘ్నాలు భారతదేశ స్వాతంత్రానికి. అంతేత భారతదేశ స్వాతంత్రానికి వినాయక వ్రతమే కారణం. ఇప్పుడు మళ్ళీ మన ఆధ్యాత్మిక విద్య ముందుకెళ్ళటానికి వినాయక నవరాత్రుల్లోనే కలిసాము, ఇది కాకతాళీయం కాదు. దీని వెనకాతల చాలా పెద్ద గురువుల అనుగ్రహం ప్రణాళిక ఉంది. కానీ మనం చేస్తే కదా, మన గురువులు ఏమైనా నువ్వు నుంచుంటే కదా. అర్జునుడు యుద్ధం చేయను అంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడు, నువ్వేం భయపడకు నాయన, నువ్వు గెలుస్తావు అంటే. అర్జునుడు యాక్చువల్ గా భయపడ్డాడు, భీష్ముడు ఉన్నాడు, భీష్ముడు వాడి తాత, నిజంగా తాతే వాడి తాత అంటంలో నిజంగా కూడా భీష్ముడు అర్జునుడికి తాతే. ఈ తాతగారికి ఒక విశేషమైనటువంటి శక్తి ఉంది, ఏంటి? ఇచ్చామృత్యు. అంచేత ఈ మనవడేం చేయలేడు, ఆయన చనిపోవాలి అనుకుంటేనే చస్తాడు. చనిపోయేవాడు యుద్ధానికి ఎందుకు వస్తాడు? యుద్ధానికి ఎందుకు వస్తాడు? చంపటానికి వస్తాడా చనిపోవటానికి వస్తాడా? చంపటానికే వస్తాడు. అంచేత ఈ మనవడగాడు ఏం చేయలేడు అని అర్థమైపోయింది. ద్రోణుడు ఉన్నాడు అక్కడ. ఓకే అమ్మయ్య, గురువుల గురించి తాత గురించి చెప్తే తప్ప ఇది వినలే. సరే ఏం చేస్తాం. ద్రోణుడు ఉన్నాడు ఎదురుకుండా, ఓకే రైట్, శిఖండి లాగొస్తుంది. ద్రోణాచార్యుడు అర్జునుడి గురువు, అందులో ఆయనకున్నటువంటి విశేషమైన శక్తి అర్జునుడికి చాలా బాగా తెలుసు. అదేంటంటే ద్రోణాచార్యుడు తనంతట తను అస్త్ర సన్యాసం చేస్తే తప్ప ద్రోణాచార్యుడు కావు. యుద్ధం చేయడానికి వచ్చినవాడు అస్త్రాలు ఎందుకు పక్కన పెడతాడు? నీ చేత పెట్టిస్తాడు. సరే వాళ్ళ సామర్థ్యం తెలిసిపోయింది కదా, నేనే పెట్టేస్తాను అన్నాడు. యుద్ధం చేయండి, నేను ఇంకా పట్టేస్తున్నాను, సీదంతి మమ గాత్రాన్ని, అమ్మో మునిగిపోతున్నాను, చోట్లు పట్టేస్తున్నాయి, నేను యుద్ధం చేయలేను. ఎందుకు చోట్లు పట్టాయో అర్థమైందా? ఎందుకంటే తెలుసు యుద్ధం చేయలేనని. తాతతో ఏం చేస్తాడు? ఇష్టామునిచ్చి ఉన్నవాడితో గురువుతో ఏం చేస్తాడు? ఇదంతా కాకుండా కర్ణుడు గారు ఉన్నాడు అక్కడ. ఆయన ఎలాంటి వాడు? స్వయంగా అర్జునుడు తండ్రే ఆయన గారికి ఓ బాణం ఇచ్చి కూర్చున్నాడు. ఎవరికి? కర్ణుడు. ఏమని? నాయన నువ్వు ఎవడ మీద వేస్తే వాడు అది తెలుసు ఈయనకి. వాడు చెప్తూనే వస్తున్నాడు కర్ణుడు మొదటి నుంచి కూడా, ఇదే అర్జునుడి మీదే వేస్తాను. వాడు ఉన్నాడు ఎదుర్కొన్నాడు. అర్థమైందా? ఎలాంటి పరిస్థితుల్లో అర్జునుడు యుద్ధం చేయనన్నాడు? కరెక్టే చెప్పాడు. ఎలాగో నేను చచ్చిపోతానని తెలిసినప్పుడు ఇంక యుద్ధం చేయడం ఎందుకు? గెలుస్తామనే ఆశ ఉంటే చేయాలి. కానీ అంటే ఖచ్చితంగా అసంభవం అనిపించింది అర్జునుడికి నేను గెలవటం. నేను చెప్పిన విషయాలు వింటే మీకు అర్థమైంది కదా అర్జునుడు గెలవలేడని. కానీ అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? నువ్వు నుంచో, నువ్వు బాణాలు వేస్తున్నట్టు నటించంటే నిమిత్త మాత్రం భవిష్యత్తు సాటి నీకే యుద్ధం చేయడం వచ్చాయా? చేసేది నేను. అలాగే ఆయన ఆమె మీరేందా యుద్ధం చేసేది? పెద్ద పోజులు కొడతారు. మీరేంటి ఆధ్యాత్మిక విద్యను ప్రపంచానికి అందజేసేది? అందజేసేవాళ్ళు ఎవరు? మనం నుంచుని ఉందాం, పేరు మనకు వస్తుంది, వాళ్ళకి రాదు. పేరు కృష్ణుడికి ఎక్కడ వచ్చింది? పేరు ఎవరికి వచ్చింది? అర్జునుడికే వచ్చింది. మరి పేరు తెచ్చుకోవటానికి ఇంతకంటే మంచి అవకాశం మీకు ఎక్కడైనా వస్తుంది. గ్యారంటీ పేరు, మిగతా ఏదైనా మీరు చేయదలుచుకుంటే గ్యారంటీ లేదు. అర్థమైందా? అంచేత ఈ గాయత్రి మంత్రము యజ్ఞము, గాయత్రి మంత్రము యజ్ఞము అనేటటువంటి పరంపర ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి. ఒక ఊళ్ళో ఇలాంటి దేవాలయాలు ఉండి మన కార్యక్రమాల మీద కాస్త అభిరుచి ఉన్న వాళ్ళు ఉంటే ఆ దేవాలయాలని కేంద్రం చేసుకోండి. స్కూల్ పెడతాను, మా ఇల్లు బాగుందండి అంటే గవర్నమెంట్ స్కూల్కి శాంక్షన్ ఇస్తుందా? మా ఇంట్లో పెట్టుకుంటా ఉంది స్కూల్, మీరు శాంక్షన్ ఇచ్చేయండి పర్మిషన్ అంటే ఏమంటుంది? ముందు స్కూల్ కట్టు కదా. మరి కట్టి ఉన్నటువంటి ఇంత అందమైనటువంటి సుందరమైనటువంటి దేవాలయం ఉంటే ఈ ఆధ్యాత్మిక విద్య ఎక్కడి నుంచి వెళ్ళాలి? దేవాలయం నుంచి వెళ్ళాలి. మన శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళు కూడా ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలన్నా యుద్ధం నుంచి వచ్చిన ఎక్కడికి వెళ్ళేవారు? దేవాలయానికి వెళ్ళేవారు. తిరుపతి తిరుమల అంత విశిష్టత పొందటానికి ఆయన దేవాలయాన్ని ఎన్నుకోవటం కారణం. మనం దేవాలయాలు మంది రమ్మని పిలుస్తున్నాయి, మనం ఏమవుద్దండి? మా ఇంట్లో దీపం పెట్టుకొస్తాం. మీ ఇంట్లో దీపం ఎక్కడ పనిచేస్తుంది? ఆ దేవాలయంలో దీపం పనిచేస్తుంది, అదే అర్థం చేసుకోండి. పరీక్ష నేను ఇంట్లో రాస్తానంటే ఒప్పుకుంటారా? ఎక్కడ రాయాలి? విద్యాలయంలో వెళ్ళి రాయాలి, దేవాలయంలో కూర్చుని. ఇంత అందమైనటువంటి వాతావరణంలో మీరు ఎలాగా కార్యక్రమాలు చేసుకుంటారు అన్నది ఆల్రెడీ చేసుకుంటూనే ఉన్నారు. చేసుకుంటున్న దాన్ని ఇంకా పద్ధతిగా మేము ఇన్ని కార్యక్రమాలు చేశామనే దాన్ని లిస్టులో ఉంచుకోండి. ఇంకేంటే రేపు మీకు లిస్ట్ అడుగుతారు. ఆధ్యాత్మిక విద్యలో మీరు లీడర్స్ కాబోయి నేను చెప్పింది ఇది, చెప్తున్నది హాస్యానికి చెప్పినా గ్యారంటీగా జరగబోయేది ఇదే. ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజులలో విద్యాలయాలలో గాయత్రి యజ్ఞ విద్య ప్రవేశించకపోతే ప్రపంచానికే మనుగడలేదు. ఇక్కడ భారతీయత అది ఏం లేదు అక్కడ. అంటే మాస్టారు అందరూ హిందువులు అయిపోతారా? ఖచ్చితంగా హిందుత్వం కూడా ఉండదు. ఉండేది గాయత్రి మంత్రము యజ్ఞమే. హిందుత్వం గురించి నేను మాట్లాడటంలే. గాయత్రి మంత్రం అంటే ఏంటి? సూర్యుడి యొక్క విజ్ఞానం. సూర్యుడు హిందువు వాడా? ఇంగ్లీష్లో సూర్యుడిని సన్ అంటాం, తెలుగులో సరే సూర్యుడిని సూర్యుడు అంటాం, సంస్కృతంలో భాను అంటాం. మూడు పేర్లు, సన్ను, సూర్యుడు, భాను. ఇంతకీ సూర్యుడు తెలుగు వాడా, ఇంగ్లీష్ వాడా, సంస్కృతం వాడా? ఎవడు? ఏ భాష వాడు కాదు. అదొక శక్తి. మనం గాయత్రి మంత్రం ద్వారా ఆ శక్తిని పట్టుకుంటున్నాం. నువ్వు ఇంకో మంత్రంతో పట్టుకో, మేమే వద్దాను. కానీ గాయత్రి మంత్రం ద్వారా పట్టుకున్నటువంటి ఆ శక్తి ఈనాడు కాదు, ఋషులు చెప్పింది, యుగ యుగాలుగా చెప్తున్నారు ఆ మంత్రాన్ని. ఇప్పుడు మనం గాయత్రి మంత్రం ఓం భూర్భువస్తువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రము, ఈ మతాలన్నీ ఏమీ లేనప్పుడు విశ్వామిత్రుడు చెప్పింది అది కాదా? అప్పుడు ఈ మతాలన్నీ ఉన్నాయా? రేపు ఈ మతాలన్నీ ఉండకపోవచ్చు. చాలా మతాలు ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ సూర్యుడు, సూర్యుడు మాత్రం గ్యారంటీగా కాలగర్భంలో తెలుసు. మనం అందరం కలిసిపోతాం, అది గ్యారంటీ. శాశ్వతమైన సనాతనమైన నిత్య నూతనమైనటువంటి శక్తి సూర్యుడు. ఎప్పటి నుంచో ఉన్నాడు, నిత్య నూతనం. రోజు ఉదయిస్తూనే ఉంటాడు, రోజు అస్తమిస్తూనే ఉంటాడు. శాశ్వతంగా ఉంటాడు. సనాతన నిత్య నూతన శాశ్వతమైనటువంటి సత్యము సూర్యుడే. మీరు అదే అర్థం చేసుకోండి. అందుకే నేను చాలా మందితో మాట్లాడుతుందని చెప్తాను, మా గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య చెప్పిన గాయత్రి మంత్రము మీరు అనుకుంటున్నటువంటి హిందూ గాయత్రి మంత్రం కాదు. సూర్యుడి యొక్క శక్తి ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేటటువంటి దాన్ని మీరు మంత్ర ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఇంగ్లీష్ మంత్రం అనుకుంటే అట. కొంతమంది కాస్త చదువుకున్న వాళ్ళు ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే ఫార్ములా తెలుసు కొంతమందికి. ఇంగ్లీష్ అక్షరాల్లో ఉండేది అంటే ఇంగ్లీష్ అక్షరాల్లో ఉంటే అది ఇంగ్లీష్ మంత్రం అయిపోయిందా? అది మంత్రం కాదు, అది శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తోంది కదా. మీరు ఇది అర్థం చేసుకోండి. రాబోయేటటువంటి రోజులలో నేను దీనికి మీ గురించి చెప్పటానికి వస్తాను మీ దగ్గరికి. ఈ జీవితం ఎలా జీవించాలి, సూర్యుడిని మనం మన జీవితంలోకి ఎలా దింపుకోవాలి. మొత్తం రామాయణ మహాభారతాలంతా కూడా సూర్య విజ్ఞానమే.
రామాయణంలో రావణాసురుడిని ఎలా చంపాలో తెలియకుండా నిర్ఘాంతపోయి చూస్తూ ఉంటే అగస్త్య మహర్షి వచ్చి రాముడికి ఏం చెప్పాడు? ఆదిత్య హృదయం చెప్పాడు. ఆదిత్య హృదయం అంటే సూర్యుడి యొక్క హృదయం. సూర్యుడిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాడు, గెలిచాడు. మహాభారతంలో ద్రౌపదికి అక్షయ పాత్ర ఎవరిచ్చారు? సూర్యుడు ఇచ్చాడు. సూర్యుడు వచ్చి ఇవ్వలేదు, వాళ్ళ పురోహితుడు ధౌమ్యుడు సూర్యుడి దగ్గర నుంచి దాన్ని ఇచ్చాడు అక్షయ పాత్ర. రోజుకి ఊరి నీళ్లు బంగారం గాను కదా, అంటే నేను దేని గురించి చెప్తున్నాను? శమంతగమణి గురించి చెప్తున్నా. ప్రతిరోజు 21 బారలు బంగారం వచ్చేది. అది ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర. అంచేత రామాయణ మహాభారతం సూర్య విజ్ఞానం గురించి చెప్పాయి, కానీ ఏ రాముడో ఏ కృష్ణుడు గురించో చెప్పలే. కానీ మరి రాముడు కృష్ణుడు ఎందుకంటాం? మేము సైన్స్ లో న్యూటన్స్ లా అని చెప్తాం. న్యూటన్స్ లా అని చెప్తాం కానీ న్యూటన్ గురించి చెప్పాం? చెప్పామా? అడగండి ఎవరినైనా సైన్స్ స్టూడెంట్ అని. న్యూటన్ ఎవడంటే మాకు తెలియదండి. న్యూటన్ గురించి చెప్పటం, నేను న్యూటన్ యొక్క నియమాల గురించి చెప్తాం. రామాయణంలో రాముడు గురించి చెప్పాం, రాముడు సూర్యుడిని ఎలా పూజించాడో చెప్తాం. మర్చిపోయాం అది మనం. ఇంకే అంటే చెప్పేటటువంటి విద్య నేర్చుకోవటానికి మనం ముందుకు రాలేదు. కృష్ణుడి యొక్క చేతనత్వంలో కూడా రాముడు సూర్యుడి యొక్క చాలా పెద్ద పాత్ర ఉంది. సూర్యుడికి నిత్యము కృష్ణుడు అర్ఘదానం ఇచ్చేవాడు. దైవోపాఖ్యానంలో అదే కదా గందరగోళం అంతా. ఈయన గారు సూర్యుడికి అర్ఘదానం చేస్తూ ఉంటే పయనించే వాడు పుట్టుకుమన్నాడు. అదంతా బాగానే ఉంది. అంటే అర్ఘదానానికి విఘ్నం వస్తే విఘ్నం ఇచ్చిన వాడిని చంపేస్తాను అంటే ఎవడు కృష్ణుడు? బాబు రోజు అర్ఘదానం ఇచ్చుకోండి అంటే ఇచ్చుకోకపోతే ఎవడేం చేస్తాడు అని. పాయింట్ అర్థమైందా? ఎంత కోపం వచ్చింది కృష్ణుడు లాంటి వాడికి అర్ఘదానం ఇవ్వటానికి అడ్డొస్తే? అడ్డేంటి అసలు మేము ఇవ్వమంటున్నారు మీరు? ఇస్తున్నారా రోజు? మీలో ఎంతమంది ఇస్తున్నారు? ఇవ్వాల్సి రోజు ఇవ్వండి. మంత్ర జపం అయిపోయిన తర్వాత సూర్యదేవ సహస్రాంశో తేజోరాశే మంత్రం అయినా గుర్తుందా? అనుకంపయ మాం నిత్యం గృహాణార్ఘ్యం దివాకర ఓం సూర్యాయ నమః. ఇవ్వండి అమ్మా రోజు ఆ చిన్న నీటిధార అద్భుతాలు సృష్టిస్తుంది, అద్భుతాలు సృష్టిస్తుంది. చేయండి అది. సూర్య విజ్ఞానం ఏంటంటే సూర్యుడితో పాటు నీరు ఉండాల్సిందే. శాస్త్రజ్ఞులు ఎప్పుడు కూడా సృష్టిలో గ్రహాలలో వాటిలో జీవం ఉందా లేదా అని చూడటానికి సూర్యుడు ఉండనే ఉన్నాడు, ఎందుకంటే గ్రహాలు తిరుగుతున్నాయి. అక్కడ నీరుందా లేదా అని చూస్తారు. నీరుంటే ప్రాణం ఉన్నట్టే. ఆ నీటిని మనం ఇప్పుడు ఉపయోగించుకోవడం మానేశాం. నీటి కోపం వచ్చింది, ఏం చేస్తాను ఇప్పుడు? ముంచేస్తానంటుంది. నిరంతరము కనుక మనం కొన్ని వేల మంది సూర్యుడికి అర్ఘదానం చేస్తే ఈ వరదల ప్రకోపాలు తట్టుకుంటారు. మీకు అర్థం కాదు చిన్న చిన్న టెక్నిక్లు ఇవంతా. ఇదివరకు అందరూ అలా చేసేవారు కనుక ప్రకృతి సుభిక్షంగా ఉండేది. ప్రతి ఇంట్లోనూ సూర్యదానం ఉండేది, తులసికి పోస్తూ ఉండేవారు. అందరూ కుంచు ఇచ్చేవారు. 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టాలి. ఒకడే కట్టాలంటే 1 కోటి రూపాయలు ఎప్పటికి సంపాదిస్తాడు వాడు? కానీ 1 కోటి మంది కలిసి 1 రూపాయి ఇచ్చేస్తే కట్టడం ఆలస్యం అంటే డబ్బు వచ్చేసింది. ఎంతసేపట్లో వస్తుంది? 1 రూపాయిగా అందరూ ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు నా అర్ఘదానం ఇస్తూ ఉంటే ప్రకృతి వైపరీత్యాలకి మీరు చేసిన సహాయం భగవంతుడు గుర్తిస్తాడు. మీకు తెలియకపోవచ్చు అది ఎలా జరిగిందో. ఆయన దగ్గర లిస్ట్ కరెక్ట్గా ఉంటుందండి. ఇక్కడలాగా లిస్టులు అటు ఇటు అయిపోవు. ఆ లిస్ట్ కరెక్ట్గా లేదు, ఈ లిస్ట్ కరెక్ట్గా లేదు అని మీరు గాబరా పడక్కర్లే. మీ లిస్ట్ కరెక్ట్గా ఉంటుంది, భగవంతుడు చూసుకుంటాడు దాన్ని. అంచేత ఇక్కడ ఈ గాయత్రీ మంత్రాన్ని మనం అలా ఉపయోగించుకోబోతున్నాం. అక్షరాలు అక్షరాలు జపం చేసుకోండి. 5 దీపాలతో కానీ మామూలు యజ్ఞాలు కానీ మీరు ఎలా చేస్తారో యజ్ఞ పరంపర ఒక పద్ధతిగా కొనసాగించండి. మేం చేసుకుంటున్నామంటే సరిపోదమ్మా. మంచి సినిమాకే మీ స్నేహితుల్ని మీరు బలవంతంగా తీసుకెళ్తారు. నేను చెప్పేంత తప్ప మీకు నచ్చింది అనుకోండి సినిమా, మీ స్నేహితుడు రానంటే ఏం చేస్తారు? బలవంతంగా తీసుకెళ్తారు కదా. మరి యజ్ఞం మంచిది అని తెలిసాక మీ స్నేహితుల్ని బలవంతంగా తీసుకెళ్ళకపోతే అసలు మీకు నమ్మకం లేదు యజ్ఞం మంచిదని. సినిమాకి మీరు తీసుకెళ్తారే బలవంతంగా 3 గంటల పాటు కూర్చోబెట్టి. అందువల్ల మీరు మాత్రమే ఇంకా చేసుకోకండి, ఋషి పంచమ నాడు మీరు కూడా ఋషులు అయిపోండి. ఋషులు ఏ విధంగా అవుతే వాళ్ళకి తెలిసిన ఈ సూర్యుడు యొక్క గాయత్రీ మంత్ర యజ్ఞ విధానాన్ని ప్రపంచానికి అందజేశారు. మనం ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నటువంటి ఈ గాయత్రీ మంత్రాన్ని, ఈ యజ్ఞ విధానాన్ని మనం మళ్లీ అందరికీ అందజేయటానికి ఏమి చేయగలమో అని ఆలోచించండి. నేను 2-3 నెలలు ఈ హైదరాబాద్ నుంచి వేటపాలెం వరకు చాలాసార్లు తిరగాల్సి వస్తుంది. మీరు రాస్తా రోకో చేయండి. ఏంటి రాస్తా రోకో? నేను హైదరాబాద్ నుంచి బయలుదేరాను అని తెలియగానే ఇక్కడ రాస్తా రోకో మాతో మాట్లాడి నేను చేసింది చూశాకే మీరు వెళ్ళాలి. మీరు రాస్తా రోకో చేయకపోతే నేనేం చేస్తా? నేను నేర్చుకోండి, ఇన్ని పేపర్లో పడుతుంది కదా రాస్తా రోకోదు. అర్థమైందా? కార్యక్రమాలు బాగా చేసుకోండి, చాలా ప్రేమగా చేసుకోండి, అవగాహనతో చేసుకోండి. ఇంకా వీళ్ళ వాళ్ళ ఇంకా ఒక మహాయుద్ధం ముందుకొచ్చినప్పుడు పాతవన్నీ మర్చిపోండి. అప్పుడు నువ్వు చేయలేదు, ఇప్పుడు నువ్వు చేయలేదు, ఇప్పుడు నువ్వు రాలేదు, అప్పుడు తుమ్మావు, అప్పుడు దగ్గావు. గతం గత, ఇప్పుడు ఏం చేయాలి మనం? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా.